ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్ విద్యార్థులం బేబీ కార్న్ అనే కూరగాయ సేద్యంలో మెలకువలను చెప్పడానికి మీ ముందుకొచ్చాం. బేబీ కార్న్ అనేది మొక్కజొన్న జాతికి చెందిన కూరగాయ పంట. లేత మొక్కజొన్న పొత్తులను కూరగాయగా వాడతారు. అంతేగాక సన్న ముక్కలుగా చేసి నిమ్మరసం, మిరియాల పొడితో సలాడ్గా కూడా తినచ్చు. దీనికి పెద్ద పెద్ద హోటళ్లలో మంచి గిరాకీ ఉంది. ఈ మధ్యకాలంలో సూపర్ మార్కెట్లలో కూడా దీన్ని కూరగాయగా అమ్మడం వల్ల సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంది. పట్టణ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న రైతులు మార్కెట్ సౌలభ్యం చూసుకుని పండించుకుంటే మంచిది. రైతులకు తగినంత నీటి వసతి కలిగినట్లయితే ఈ పంటను వేసవిలో పండించి మంచి లాభాలు పొందవచ్చు. ఈ సంభాషణ ఇద్దరు వ్యవసాయ కళాశాల విద్యార్థుల మధ్య జరిగింది. విందామా? హాయ్ తేజ, ఎలా ఉన్నావు?
బాగున్నాను, నువ్వెలా ఉన్నావు?
నేను బాగున్నాను.
నేను నిన్న కాలేజీకి రాలేదు కదా, కాలేజీలో ఏం జరిగింది?
నిన్న బేబీ కార్న్ సాగు గురించి సార్ వివరంగా చెప్పారు.
అలాగా, నాకు కూడా చెప్తావా మరి?
తప్పకుండా.
ఈ పంటను వేయడానికి అనువైన వాతావరణం మరియు నేలలేంటివి?
మురికి నీరు పోవడానికి సౌకర్యంగా ఉన్న నేలలు, అధిక సేంద్రియ పదార్థాలు గల సారవంతమైన గరప నేలలు, ఉదజని సూచిక 6 నుండి 7 వరకు ఉన్న నేలలైతే అనుకూలం. ఉష్ణోగ్రత 25 నుండి 32 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటే పంట బాగా వస్తుంది. వేసవిలో అధిక ఉష్ణోగ్రత నుండి పంటను సంరక్షించడానికి 35% షేడ్ నెట్లను రైతులు వాడుకోవాలి.
బేబీ కార్న్ గా పండించుకోవడానికి ఏమైనా రకాలు ఉన్నాయా?
ఆ ఉన్నాయి. బేబీ కార్న్ గా పండించుకోవడానికి ముఖ్యంగా 2 రకాలున్నాయి. అవి మాధురి, COBC1. మాధురి విషయానికొస్తే ఇది తీపి గింజ రకం. బేబీ కార్న్ గా సాగు చేయుటకు అనువైంది. దీని పంటకాలం వచ్చి 75 నుండి 80 రోజుల వరకు ఉంటుంది. బేబీ కార్న్ దిగుబడి ఎకరానికి 1600 నుండి 2000 కేజీల వరకు వస్తుంది. అంటే 32,000 నుండి 40,000 కండలు ఎకరానికి వస్తాయి.
మరి COBC సంగతి ఏంటి?
COBC1 ఇంకో రకం. ఈ రకం తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం కోయంబత్తూర్ నుండి విడుదలైంది. వర్షాధారంగా పండిస్తే ఎకరానికి 1160 కిలోలు, నీటిపారుదల కింద పండిస్తే 2600 కిలోల వరకు దిగుబడి వస్తుంది. కండె పొడవు 9 నుండి 10 సెంటీమీటర్ల వరకు ఉన్నవి దిగుమతికి అనుకూలంగా ఉంటాయి.
మరి దీని పంటకాలం ఏంటి?
నీటి వసతి ఉంటే సంవత్సరమంతా వేసుకోవచ్చు. వర్షాధారపు పంటకు నైరుతి ఋతుపవనాల సమయంలో అంటే జూన్ జులై నెలల్లో, ఈశాన్య ఋతుపవనాల కాలంలో అయితే సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నెలల్లో విత్తుకోవచ్చు.
మరి విత్తడానికి నేలను తయారు చేసుకోవాలి కదా, మరి ఏం చేయాలి?
నేల అదును వచ్చే వరకు 2 నుంచి 3 సార్లు లోతు దుక్కి చేయాలి. ఆఖరి దుక్కిలో ఎకరానికి 4 నుంచి 5 టన్నులు చివికిన పశువుల ఎరువును వేయాలి. వర్షాకాలంలో అయితే 45 సెంటీమీటర్ల దూరంతో బోదెలు వేసుకోవాలి. ఇందువల్ల మురుగునీరు మొక్క దగ్గర నిలబడకుండా పంట బాగా పండుతుంది. శీతాకాలం వేసవిలో అయితే చిన్న మళ్ళుగా చేసుకొని వరుసల మధ్య 45 సెంటీమీటర్ల దూరం, మొక్కల మధ్య 25 సెంటీమీటర్ల దూరంతో విత్తుకోవాలి.
మరి ఎరువులో?
అదే, ఎరువుల విషయానికొస్తే విత్తుకునే ముందు ఎకరానికి 30 కిలోల నత్రజని, 20 నుండి 25 కిలోల భాస్వరం, 8 నుండి 10 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను వాడాలి. విత్తిన 25 రోజులకు ఎకరాకు 30 కిలోల నత్రజని, 8 నుండి 10 కిలోల పొటాష్ను వేసి నీరు ఇవ్వాలి.
మరి ఎంతెంత విత్తనాలు ఎంతెంత దూరంలో వేసుకోవాలని చెప్పారు?
ఎకరానికి మొక్కల సాంద్రత ఎక్కువగా ఉంటే బేబీకార్న్ కండెల దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుందట. కాబట్టి సాధారణ మొక్కజొన్న పంట కంటే బేబీకార్న్ను దగ్గర దగ్గరగా విత్తుకోవాలి. దీనికోసం ఎకరాకు 13 కిలోల విత్తనం అవసరం. కెప్టాన్ 3 గ్రాములు 1 కిలో విత్తనానికి చొప్పున విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి.
మరి నీటి యాజమాన్యం గురించి ఏం చెప్పారు?
గింజలు విత్తగానే నీరివ్వాలట. తర్వాత వెంటనే 4 రోజులకు మరోసారి నీరు పారించాలి. దీనివల్ల గింజ బాగా మొలకెత్తుతుంది. తర్వాత ఋతువును బట్టి ప్రతి 10 రోజులకోసారి, అదే ఎండాకాలంలో అయితే 6 నుండి 7 రోజులకోసారి క్రమం తప్పకుండా నీరివ్వాలి. నేలల్లో తగినంత తేమ మొక్కలకు అందుబాటులో ఉండేట్లు చూడాలి. మొక్కలు నీటి ఎద్దడికి గురి కాకుండా జాగ్రత్త పడాలి.
కలుపు నివారణ, అంతర కృషి గురించి ఏమని చెప్పారు?
కలుపు నివారణ కోసం పైరు విత్తిన 1-2 రోజులకి పెండి మిథాలిన్ 30% ఎకరాకు 1.2 లీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి తడి నేల మీద పిచికారీ చేసి 4 రోజుల వరకు కలుపు నివారించుకోవచ్చు. లేదా ఒకసారి కూలీలతో కలుపు తీయించాలి. ఇక గింజలు విత్తిన 25 రోజులకు ఎకరానికి 30 కిలోల నత్రజని, 8 నుండి 10 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను పైపాటుగా వేసి మట్టిలో కలిసేలా మొక్క దగ్గరకు ఎగదోసి నీరు పారించాలి. గింజలు విత్తిన 40 రోజుల తర్వాత వచ్చే మగపూల గుచ్చాలను అవి విచ్చుకోకముందే కోసివేయాలి. లేకుంటే పరాగ సంపర్కం జరిగి పొత్తులో గింజ పడటం వల్ల పొత్తు గట్టిబడి బేబీకార్న్ నాణ్యత దెబ్బతింటుంది, మార్కెట్లో ధర తగ్గుతుంది. అందువల్ల తప్పనిసరిగా మగపూల గుత్తులను అవి విచ్చుకోకముందే కోసివేయాలి.
మరి సస్యరక్షణ?
ఇతర కూరగాయ పంటలతో పోల్చితే దీనిలో చీడపీడల బెడద తక్కువ. రసం పీల్చే పురుగుల నివారణ కోసం ఆఖరు దుక్కిలో ఎకరాకు 8 కిలోల ప్యూరడాన్ గుళికలు వేయాలి. ఆకుమాడు తెగులు సోకకుండా కప్టాన్ 4 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవాలి. పంట పైన కనబడినప్పుడు మాంకోజెబ్ 2.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
అవునా, మరి వీటి దిగుబడి ఎట్లా ఉంటుంది?
మొక్కజొన్న పొత్తులోని సిల్క్ దారాలు 1 సెంటీమీటర్ పొడవు బయటకు కనబడగానే కోయాలి. గింజ విత్తిన 50 రోజులకు మొదటి కోత తీసుకోవచ్చు. ప్రతి 2 రోజులకొకసారి చొప్పున గింజ విత్తిన 65 రోజుల వరకు, అంటే మొత్తం 6 నుండి 7 కోతలు లేత మొక్కజొన్న పొత్తులను కోసుకోవచ్చు. ఇది 1 ఎకరాకు సుమారు 1800 నుండి 2400 కిలోల బేబీకార్న్ వరకు దిగుబడి ఇస్తుంది.
మరి కోత తర్వాత నిల్వ ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
బేబీకార్న్ ని 2 నుంచి 3 రోజులలో కోసుకోవాలి. అంటే టాజిల్ పైకి వచ్చిన 2 నుంచి 3 రోజులలో. వాటిని 0.5% వెంటిలేటెడ్ పాలిథీన్ సంచులలో భద్రపరిచి శీతల గదిలో, అంటే 8 నుండి 10 డిగ్రీల సెల్సియస్, ఇంకా 90% తేమ ఉన్న గదిలో 15 నుండి 20 రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. ఇంకా పైపొర తీసిన బేబీకార్న్ను మరుగుతున్న నీటిలో 2 నిమిషాలు ఉంచి బయటకు తీసి వీటిని 4% ఉప్పు ద్రావణంలో 3 నుంచి 4 నెలల వరకు నిల్వ చేసి ఉపయోగించుకోవచ్చు.
విన్నారుగా రైతు సోదరులారా, ఇది ఈ వారం చేను కబుర్లు రేడియో కార్యక్రమం. వచ్చే వారం ఒక కొత్త విషయంతో మీ ముందుంటాం. అంతవరకు నమస్కారం.
గృహ విజ్ఞాన తరంగిణి ఇవే చేను కబుర్లు.
ఈరోజు అంశం నర్సరీ విద్యలో ఆటల ఆవశ్యకత.
ఏం చేస్తున్నారండి సుజాత గారు?
ఏం లేదండి, మా పాప స్కూల్ నుండి వచ్చే సమయం అయింది కదా, తన కోసం స్నాక్స్ తయారు చేస్తున్నా.
అవునా, అప్పుడే స్కూల్లో చేర్పించేశారా? మా పాప కంటే మీ పాప చిన్నది కదా, మేమే ఇంకా చేర్పించలేదు, అందుకేనా ఈ మధ్య మీ పాప కనిపించట్లేదు. నేను ఇంకా తను వాళ్ళ అమ్మమ్మ గారింటికి వెళ్ళిందేమో అని అనుకుంటున్నాను.
అవునండి, మీ పాప కంటే మా పాప చిన్నదే, కానీ మా వారు నర్సరీ స్కూల్లో చేర్పిద్దామని అన్నారు, అందుకే నర్సరీ స్కూల్లో చేర్పించేశాం.
ఎందుకండి, పాపను అప్పుడే నర్సరీ స్కూల్లో చేర్పించారు?
ఏం లేదండి, మొన్నొకసారి మేము మా ఆయన వాళ్ళ స్నేహితుడింటికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ పాపను చూశాము. ఆ పాప చాలా హుషారుగా చురుగ్గా ఉంది, తన ఎదుగుదల కూడా చాలా బాగుంది, ఏ ప్రశ్న అడిగినా వెంటనే సమాధానం చెప్పేస్తుంది. మీరు చూస్తే చాలా ఆశ్చర్యపోతారు, మేము కూడా చాలా ఆశ్చర్యపోయాం. ఏంటి విషయం అని ఆ పాప తల్లిదండ్రులను అడిగితే వాళ్ళు చెప్పారు, మా పాపని నర్సరీ స్కూల్లో చేర్పించినప్పటి నుంచి చాలా చురుగ్గా ఉంటుంది, ఇంటికి వచ్చాక కూడా రైమ్స్, స్పెల్లింగ్స్ లాంటివి చెప్పడం వల్ల కూడా ఇంకా బాగా నేర్చుకుంటుంది. నర్సరీ స్కూల్లో ఆటల ద్వారా పిల్లలకు బాగా అర్థమయ్యేలా అన్నీ నేర్పిస్తారు. అప్పుడు మాకు కూడా ఆ ఆలోచన వచ్చింది, మా అమ్మాయిని కూడా నర్సరీ స్కూల్లో చేర్పించాలని అనుకున్నాము. అందుకే ఆలస్యం చేయకుండా మేము కూడా వెంటనే నర్సరీ స్కూల్లో జాయిన్ చేశాము.
అవునా, కానీ ఆ ఆటలు మనం ఇంటి దగ్గర కూడా నేర్పించవచ్చు కదా?
అదేం లేదండి, మనం ఎంత నేర్పించినా పిల్లలకి అంత తొందరగా అర్థం కాదు. అంతేకాకుండా నర్సరీ స్కూల్లో ఆటలు పాటలు అన్నీ పిల్లలు అందరితో కలిసి నేర్చుకుంటారు. అలాగే నర్సరీ స్కూల్లో టీచర్లు మనకు తెలియని విషయాలను పిల్లలకు అర్థమయ్యే రీతిలో చెప్తారు. స్కూల్లో వాతావరణం కూడా చాలా బాగుంటుంది. మా అమ్మాయి కూడా ఆ స్కూల్లో జాయిన్ చేసినప్పటి నుండి చాలా చురుగ్గా ఉంది, కొత్త కొత్త విషయాలు నేర్చుకుంది. తను నేర్చుకున్న విషయాలను ఇంటికి వచ్చి చెప్పినప్పుడు మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది.
అయితే నేను కూడా మా వారిని ఒకసారి అడిగి మా అమ్మాయిని కూడా నర్సరీ స్కూల్లో చేర్పిస్తాము.
అవునండి, మంచి నిర్ణయం తీసుకున్నారు, కానీ వాళ్ళని మొదట్లో స్కూల్కి పంపించాలంటే మనం కొద్దిగా కష్టపడాలి, ఎందుకంటే పిల్లలకి స్కూల్ వాతావరణం కొత్తగా ఉంటుంది కదా. అందుకే మనమే వాళ్ళకి మంచి విషయాలు చెప్పి వాళ్ళని స్కూల్కి పంపించాలి, తరువాత మెల్లగా వాళ్ళే అలవాటు పడతారు.
అవును సుజాత గారు, మీరు చెప్పేది నిజమే, మనమే వాళ్ళకి స్కూల్ వాతావరణాన్ని అలవాటు చేయాలి.
మరి ఇంకెందుకు ఆలస్యం, రేపే మీ పాపని స్కూల్లో చేర్పించండి.
తప్పకుండా, కానీ మీరు నాకు ఒక సహాయం చేయాలి, ఆ స్కూల్ ఎక్కడో నాకు తెలియదు కాబట్టి మీరు కూడా రేపు నాతో పాటు మా పాపని చేర్పించడానికి తోడుగా రావాలి.
సరే, తప్పకుండా వస్తానండి.
సుజాత గారు, మా వారితో మాట్లాడానండి, మా పాపను కూడా నర్సరీ స్కూల్లో చేర్పించమన్నారు, పాపని తీసుకొని వచ్చా, వెళ్దామా స్కూల్కి?
వెళ్దాం, నేను కూడా పాపను స్కూల్కి పంపించాలి కదా, మీరు కూడా వస్తారని ఎదురు చూస్తున్నా.
ఏంటండి సుజాత గారు, ఈరోజు పాపని మీరు తీసుకొచ్చారు?
ఏం లేదండి, ఈవిడ మా పక్కింటి ఆవిడ పుష్ప గారు, తను వాళ్ళ పాప.
హో, అవునా, నమస్తే పుష్ప గారు.
నమస్తే మేడం.
పుష్ప గారు కూడా వాళ్ళ పాపని ఇక్కడ స్కూల్లో చేర్పించడానికి వచ్చారు, వారికి తెలీదు అంటే తీసుకొని వచ్చాను.
అవునా, చాలా మంచిది. మీ పాపది ఏం పేరు?
మా పాప పేరు మేఘన. నేను మా పాపని జాయిన్ చేసే ముందు మీ స్కూల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అని అనుకుంటున్నాను.
తప్పకుండా మేడం, చెప్పండి, ఏం తెలుసుకుందామని అనుకుంటున్నారు?
ముందుగా పిల్లలకి ఏం నేర్పిస్తారు? నేను ఆటల ద్వారా చదువు నేర్పిస్తారు అని విన్నాను, కానీ అది చాలా కష్టమైన పని కదా, మరి ఎలా నేర్పిస్తారు?
అదేం లేదండి, పిల్లలకి ఆటలు ఎంతో అవసరం. ఈ వయసులో వాళ్ళకి చదువుతో పాటు ఆటలు కూడా చాలా ముఖ్యం. చదువు, ఆటలు కలిపి చెప్పడం వల్ల పిల్లలు కొత్త కొత్త విషయాల్ని తొందరగా నేర్చుకోగలుగుతారు, అంతేకాకుండా నేర్చుకున్న విషయాలు వాళ్ళకి బాగా గుర్తుంటాయి.
టీచర్, మీరు చెప్పింది నిజమే, ఈ పద్ధతి ద్వారా చదువు నేర్చుకోవడం వల్ల పిల్లలకి చాలా లాభాలున్నాయి.
అందుకే మా పాపని ఈ నర్సరీ స్కూల్లో చేర్పించాము.
కానీ నాకు కొన్ని సందేహాలున్నాయి.
ఏమిటి ఆ సందేహాలు పుష్ప గారు?
అసలు మీ నర్సరీ స్కూల్ ఎన్ని గంటలకు మొదలై ఎన్ని గంటలకు పూర్తవుతుంది?
ఉదయం 10 గంటలకు మొదలవుతుంది, మధ్యాహ్నం 3 గంటలకు అయిపోతుంది. మధ్యలో ఆటలు, కొన్ని రైమ్స్, నెంబర్స్ నేర్పుతాము.
అవునా? మరి 10 గంటల నుండి 3 గంటల వరకు అంటున్నారు కదండి, వాళ్ళు ఎప్పుడు భోజనం చేస్తారు?
భోజనం 12:30 గంటలకు అందరి పిల్లలతో కలిపి తినిపిస్తాము.
అలా అందరితో కలిసి తినేటప్పుడు పిల్లలు కొట్టుకోరా అండి?
లేదండి, అలా అందరూ కలిసి తినడం వల్ల ఒకరికి ఒకరు పంచుకొని తినడం అలవాటు అవుతుంది. అందరితో కలిసి తినడానికి అలవాటు పడతారు.
అవునా, మంచిగా ఉందండి. కానీ
కానీ చెప్పండి పుష్ప గారు.
మీరు ఒక్కళ్ళే ఇంతమంది పిల్లలను ఎలా చూసుకుంటారు?
అదేం లేదండి, మా దగ్గర చాలా మంది స్టాఫ్ ఉంటారు. ఒకరు రాకపోయినా మరొకరు పిల్లల్ని చూసుకోవడానికి ఉంటారు.
అవునా, కానీ పిల్లలందరూ ఒకేలా ఉండరు కదండి, మరి మీరు ఎలా చూసుకుంటారు అంతమందిని?
అందుకే కదండి మేము ఉన్నది. ఒక్కొక్క పిల్లాడి యొక్క అన్ని విషయాలు, అంటే వారి అలవాట్లు, వాళ్ళ అభిరుచులు, పిల్లల యొక్క కార్యకలాపాలు అన్నీ చూస్తుంటాము. వాళ్ళు నిరుత్సాహంగా ఉంటున్నారా, ఉత్సాహంగా ఉంటున్నారా అన్నది గమనిస్తాము. ఆ పిల్లల యొక్క శారీరక, మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో కూడా గమనిస్తాము. ఒకవేళ పిల్లలు నీరసంగా ఉంటే వాళ్ళపై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాము. వాళ్ళ ఎదుగుదల తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, మరియు అలాంటి పిల్లలకి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని కూడా మేము చూసి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేస్తాము. ఎందుకంటే పిల్లలు ఈ వయసులోనే ఆటల ద్వారా ఎన్నో నేర్చుకొని బాగా గుర్తుంచుకుంటారు, మరియు ఇప్పుడే కదా వాళ్ళ ఎదుగుదల చాలా బాగా ఉంటుంది.
ఆటలంటే ఏమేం ఆటలు నేర్పిస్తారండి?
పిల్లలు వాళ్ళ సొంతంగా ఆలోచన చేసుకునేటట్లు కొన్ని ఆటలు ఉంటాయి. ఆ ఆటలు ఏంటంటే ఇసుకలో ఇల్లులు కట్టడం, బిల్డింగ్ బ్లాక్స్, పజిల్స్, రైమ్స్, ఇలాంటి ఆటల ద్వారా పిల్లలు బాగా ఆలోచిస్తారు. అంతేకాకుండా రైమ్స్ వల్ల పిల్లల శరీర కదలికలు మెరుగుపడతాయి. డాన్సింగ్, పాటలు పాడటం వల్ల మానసిక ఉల్లాసాన్ని, వినోదాన్ని పెంపొందించవచ్చు. ఇంకా వాళ్ళలో స్థూల మోటార్ నైపుణ్యం మరియు చక్కటి మోటార్ నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. ఇంకా పెయింటింగ్, డ్రాయింగ్, గ్లూయింగ్ మరియు స్టిక్కింగ్ కూడా నేర్పిస్తాము. పెయింటింగ్ ద్వారా వాళ్ళ సొంతంగా ఆలోచించి బొమ్మలు గీసి వాటికి ఎలాంటి రంగులు వేయాలి అని తెలుసుకుంటారు.
గ్లూయింగ్, స్టిక్కింగ్ అంటే ఏం చేస్తారండి? అది పిల్లలకి ఎలా ఉపయోగపడుతుంది?
గ్లూయింగ్ అంటే గమ్ని ఎలా పేపర్ మీద రాయాలి, ఏ విధంగా ఉపయోగించాలి అని చెబుతాము. స్టిక్కింగ్ అంటే అతికించడం. ఉదాహరణకు ఒక సీతాకోకచిలుక బొమ్మ భాగాల్ని ఇచ్చి దానిని ఎలా అతికించాలి, ఏ భాగం ఎక్కడ ఉంటుంది అని చెప్పి చూపిస్తాము. దానివల్ల పిల్లలు ఆలోచించడం జరుగుతుంది. ఇవే కాకుండా 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల పిల్లలకు ఉత్తేజం, ఉత్ప్రేరణ కలిగించే ఆటలు చాలా ఉన్నాయి. అవి ఏంటంటే 5 ఆకారాల పూసలు ఆకారాలను మరియు సంఖ్యాభావనను ఏర్పరుస్తుంది. పండ్ల బొమ్మల ద్వారా ఆకారాలు, రంగులు తెలుస్తాయి. పరిమాణాల బోర్డు చిన్న, పెద్ద, పొడుగు, పొట్టి, ఆరోహణ, అవరోహణ భావనకు తోడ్పడుతుంది. కూరగాయల బొమ్మలు చూపడం, వాటి పేర్లు చెప్పడం భాషాభివృద్ధికి తోడ్పడుతుంది. పూసల స్టాండ్ ద్వారా అంకెలు చెప్పవచ్చు. వివిధ పరిమాణాల రింగులు, వాటి రంగులు మేధాశక్తిని, కంటికి చేతికి మధ్య సమన్వయాన్ని పెంపొందిస్తాయి. బంతిని ఒత్తడం, విసరడం, తన్నడం, చేతితో కొట్టడం వల్ల కండరాల అభివృద్ధి జరుగుతుంది. అంతేకాకుండా బొమ్మ పజిల్ పట్టుకోవడం, వాటిని విడివిడి భాగాలుగా చేయడం, తిరిగి జతపరచడం ద్వారా జ్ఞాపక శక్తిని పెంచుతుంది.
ఇంకా ఈ ఆటలు ఎన్ని రకాలు ఉంటాయి, వాటిని ఎలా నేర్పిస్తారు?
ఆటలు అంటే బయట ఆటలు, లోపల ఆటలు, కబుర్లు, కథలు, పాటలు, శాస్త్రీయ పరిజ్ఞానం, వినోదయాత్రలు, సృజనాత్మక కార్యక్రమాలు ఉంటాయి. వెలుపలి ఆటలు అంటే పరిగెత్తడం, గెంతడం, ఎగరడం, పాకడం, లాగడం, ఎక్కడం, దిగడం మొదలైనవి. బయట ఆటల ద్వారా పిల్లల కండరాల అభివృద్ధి మరియు సాంఘిక అభివృద్ధి, పరిసరాల పట్ల పరిజ్ఞానం మరియు భావ వ్యక్తీకరణ మొదలైనవి మెరుగుపడతాయి. లోపల ఆటలు జతపరచడం, క్రమ పద్ధతిలో ఆలోచించడం, వేరుపరచడం, పూసలు గుచ్చడం, లెక్కించడం, రంగులు వేయడం, ముద్రలు వేయడం, అతికించడం, పిండి లేదా మట్టి బొమ్మలు మొదలైనవి లోపలి ఆటలు. వాటి వల్ల పిల్లల ఆలోచన నైపుణ్యతను, ఏకాగ్రతను, చిన్న కండరాల అభివృద్ధిని, చేతి కంటి సమన్వయతను, మనోవికాసాన్ని పెంచుతాయి. అంతేకాకుండా కథలు వల్ల వాటిని విని అనుకరించడం, మాట్లాడడం, వర్ణించడం, చెప్పినట్లు చేయడం, చిత్రాలు చూస్తూ కథలు చెప్పడం, జరిగిన సంఘటనలను వివరించడం మొదలైనవి. వీటి వల్ల పిల్లల్లో భాషాభివృద్ధి, సాంఘిక భావన, మనోవికాసం, విషయ పరిజ్ఞానం పెరుగుతాయి. పాటలు పిల్లలు నేర్చుకోవడానికి అనువుగా, సులభంగా ఉంటాయి. అలా ఉండే పాటలను అభినయంతో పాడి వినిపించాలి, వారితో కూడా పాడించాలి. పాటల వలన పిల్లల్లో భాషాభివృద్ధి, మనోవికాసం, బిడియం పోవడం మరియు ఉద్వేగ పరిపక్వత పెరుగుతుంది.
శాస్త్రీయ పరిజ్ఞానం, సృజనాత్మక కార్యక్రమాలు, వినోద యాత్రల వల్ల వాళ్ళు ఏం నేర్చుకుంటారు? పిల్లలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది?
శాస్త్రీయ పరిజ్ఞానం ద్వారా పిల్లలకు శరీర భాగాలు, విత్తనం మొలకెత్తే విధానం, బరువు, తేలిక, మునగడం, తేలడం మొదలగు అంశాలపై అవగాహన కల్పించాలి. దానివల్ల పిల్లల్లో విషయ పరిజ్ఞానం, ఆలోచన శక్తి పెరుగుతుంది. ఈ సృజనాత్మక కార్యక్రమాలు అంటే రంగులు వేయడం, పూసలు గుచ్చడం, కాయగూర ముక్కలతో ముద్రలు వేయడం, మట్టితో బొమ్మలు చేయడం, అతికించడం, కత్తిరించడం మొదలైనవి. దీనివల్ల పిల్లలకు ఏకాగ్రత, రంగుల గురించి అవగాహన, కండరాల అభివృద్ధి ఏర్పడుతుంది. వినోదయాత్రలు అంటే ప్రకృతి సందర్శనకై పిల్లలను దగ్గరలోని తోటకు, పోస్టాఫీస్కు, రైల్వే స్టేషన్కు, బస్టేషన్కు, పార్కుకు తీసుకొని వెళ్లడం. వాటి వల్ల పిల్లల్లో విషయ పరిజ్ఞానం, సంఘీభావం, భావ వ్యక్తీకరణ, పరిసరాలతో పరిచయం, మానసిక ఉల్లాసం కలుగుతుంది.
పుష్ప, విన్నావు కదా నర్సరీ విద్యలో ఆటల ఆవశ్యకత గురించి ఎంత బాగా చెప్పారో. ఇప్పుడు నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావు?
అవును సుజాత గారు, పిల్లలకు ఆటలు ఎంతో అవసరం అని తెలిసింది. ఈ ఆటల ద్వారా పిల్లలకు చదువు నేర్పడం నాకు ఎంతగానో నచ్చింది. మా పాపను ఇప్పుడే ఇక్కడే జాయిన్ చేస్తాను.
చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు.
విన్నారు కదా శ్రోతలు, నర్సరీ విద్యలో ఆటల ఆవశ్యకత గురించి. పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి, పెరుగుదలకు మంచి ఆహారము మరియు ఉత్ప్రేరణ అవసరం. 6 సంవత్సరాలలోపు పిల్లలలో పెరుగుదల రేటు ఎక్కువగా ఉంటుంది. ఈ వయసులో నర్సరీ విద్యలో నేర్పించే ఆటలు పిల్లలకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ వయసులో పిల్లలు చాలా హుషారుగా గెంతుతూ, ఆడుతూ, పాడుతూ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ విధంగా సరదాగా, స్వేచ్ఛగా ఆడుకునే ఆటల వలన పిల్లల అవయవాలకు తగిన వ్యాయామం లభించి తద్వారా శరీర దారుఢ్యం పెరుగుతుంది. ఈ వయసులో తీర్క సమయంలో ఆనందం కోసం ఆడుకునే ఆటలు పిల్లల శారీరక, మానసిక, సామాజిక, వైజ్ఞానిక మరియు నైతిక అభివృద్ధికి ఎంతో తోడ్పడతాయి. పిల్లలకు సహజంగా ఆటలు ఎంతో ఇష్టం కనుక ఆటపాటల ద్వారా ఏ విషయాన్నైనా త్వరగా నేర్చుకుంటారు. ఆటలు పిల్లలకు ఆనందాన్ని కలిగించడమే కాకుండా వారిలో ఎన్నో మంచి గుణాలను కూడా పెంపొందింపజేస్తాయి. 4 కలిసి ఆడడం వల్ల పిల్లలలో శ్రద్ధ, ఏకాగ్రత, పరిశీలన శక్తి, సూచనలను అర్థం చేసుకొని మసలుకోవడం, ఇతరులకు సహకరించడం, సహాయపడడం మొదలైన మంచి గుణాలు అలవడతాయి.
ఆరోగ్య రుచులకు స్వాగతం. ఈ వారం మన ఆరోగ్య రుచుల్లో పాల ఉండ్రాల తయారీ విధానం తెలుసుకుందామా? శ్రోతలు పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే కావలసిన పదార్థాలు తయారీ విధానం వినేద్దాం. పాల ఉండ్రాల తయారీకి కావలసిన పదార్థాలు: బియ్యం పిండి 1 కప్పు, నీళ్లు 2.5 కప్పులు, చక్కెర 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పాలు 1 కప్పు, నువ్వులు 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ తగినన్ని, యాలకుల పొడి 1/4 చెంచా. అందరు రాసుకుంటున్నారు కదా, మీ అందరి కోసం కావలసిన పదార్థాలు మరోసారి: బియ్యం పిండి 1 కప్పు, నీళ్లు 2.5 కప్పులు, చక్కెర 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పాలు 1 కప్పు, నువ్వులు 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ తగినన్ని, యాలకుల పొడి 1/4 చెంచా. ఇక మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ముందుగా గిన్నెలో 2 కప్పులు నీరు పోసి వేడి చేసి ఎసరు వచ్చినాక బియ్యం పిండి కలుపుకొని ఉండ్రాలుగా చేసి ఆవిరి మీద ఉడికించుకోవాలి. కడాయి తీసుకుని నెయ్యి వేడి చేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక గిన్నెలో తగినన్ని నీరు పోసి చక్కెర కలిపి పాకంగా మారే వరకు పొయ్యి మీద ఉంచుకోవాలి. చక్కెర పాకంగా మారిన తరువాత ఈ పాకంలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉండ్రాళ్లను వేయాలి. ఉండ్రాళ్ళు కలిసిన పాకంలో కొబ్బరి పాలు, నువ్వులు, నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి కలిపి 2 నిమిషాల తర్వాత పొయ్యి ఆర్పేసుకోవాలి. అంతేనండి, రుచికరమైన పాల ఉండ్రాళ్ళు తయారైపోయాయి. ఈ ఏడాది చవితి వినాయకుడిని ఉండ్రాళ్ళతో ఆహ్వానించేద్దాం. మీ అందరి కోసం తయారీ విధానం మరోసారి శ్రోతలు సరిచూసుకోండి. ముందుగా గిన్నెలో 2 కప్పులు నీరు పోసి వేడి చేసి ఎసరు వచ్చినాక బియ్యం పిండి కలుపుకొని ఉండ్రాళ్ళుగా చేసి ఆవిరి మీద ఉడికించుకోవాలి. కడాయి తీసుకొని నెయ్యి వేడి చేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక గిన్నెలో తగినన్ని నీరు పోసి చక్కెర కలిపి పాకంగా మారే వరకు పొయ్యి మీద ఉంచుకోవాలి. చక్కెర పాకంగా మారిన తర్వాత ఈ పాకంలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళను వేయాలి. ఉండ్రాళ్ళు కలిసిన పాకంలో కొబ్బరి పాలు, నువ్వులు, నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి కలిపి 2 నిమిషాల తర్వాత పొయ్యి ఆర్పేసుకోవాలి. అంతేనండి, రుచికరమైన పాల ఉండ్రాళ్ళు తయారైపోయాయి. ఇక మనం దీనిలోని పోషక విలువలు, ఆరోగ్య లాభాలేంటో ఒకసారి వినేద్దాం. పోషక విలువలు: ప్రోటీన్లు అధిక మోతాదులో అందుతాయి, కాల్షియం, జింక్ ఎక్కువగా లభిస్తాయి, పీచు పదార్థాలు, విటమిన్ బి అధికంగా ఉంటుంది. ఆరోగ్య లాభాలు: రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది, శరీర బరువును అదుపులో ఉంచుకోవచ్చు, టైప్ 2 మధుమేహులకు, హృద్రోగులకు మంచి ఆహారం. విన్నారు కదా పాల ఉండ్రాళ్ళలోని పోషక విలువలు, ఆరోగ్య లాభాలు. మరింకెందుకు ఆలస్యం, చకచకా చేసేసుకుంటారని ఆశిస్తూ వచ్చే వారం మరో వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదములు.
విజ్ఞాన గణికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకి సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న: ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఎప్పుడు జరుపుకుంటాం? ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఏ, 1 నుండి 7 వరకు. గత వారం 2వ ప్రశ్న: ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఏ సంవత్సరం ప్రారంభించారు? ఈ ప్రశ్నకి సరైన సమాధానం బి, 1991. ఈ 2 ప్రశ్నలకి సరైన సమాధానాలు పంపిన వారు ప్రభాకర్ హన్మకొండ, అనురాధ వర్మ మోహన వర్మ హైదరాబాద్, సంగీత గంభీరావుపేట. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానాలు పంపిన వారు జయరాం రత్నవరం, ఉమా మల్లేశ్వరి రత్నవరం, డాక్టర్ స్వరూప దోమల్గూడ, మల్లం వాణిగౌడ్ వెల్వర్తి యాదాద్రి. కేవలం 2వ ప్రశ్నకి మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. వీరందరికీ మా చేను కబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గణిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న: స్వచ్ఛ భారత్ అభియాన్ ను ఎప్పుడు ప్రారంభించారు? ఏ, 2014 ఆగస్టు 15, బి, 2014 అక్టోబర్ 2. మీ అందరి కోసం ప్రశ్న మరొకసారి: స్వచ్ఛ భారత్ అభియాన్ ను ఎప్పుడు ప్రారంభించారు? ఏ, 2014 ఆగస్టు 15, బి, 2014 అక్టోబర్ 2. ఈ వారం 2వ ప్రశ్న: ఎప్పటి వరకు ఫ్రీ ఓపెన్ డెఫికేషన్ ఇండియాను సాధించాలని మన ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది? ఏ, 2019 జనవరి 26, బి, 2019 అక్టోబర్ 2. మీ అందరి కోసం ప్రశ్న మరొకసారి: ఎప్పటి వరకు ఫ్రీ ఓపెన్ డెఫికేషన్ ఇండియాను సాధించాలని మన ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది? ఏ, 2019 జనవరి 26, బి, 2019 అక్టోబర్ 2. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకి సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే 2వ ప్రశ్నకి సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 మీ అందరి కోసం నెంబర్ మరొకసారి 9550704672 ఈ నెంబర్కి SMS చేయగలరు. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.